హాయ్ నేస్తాలు, మన నిన్నటి కథలో మొదటి ప్రశ్న పూర్తయింది కదా. మరి రాజకుమారి మర్నాడు రమ్మంది రెండో ప్రశ్న గురించి. మర్నాడు ధీరసింహుడు వెళ్ళగానే అతన్ని కూర్చోబెట్టి సులోచన రెండో ప్రశ్న చెప్పనారంభించింది. ఇక్కడికి పడమట దిక్కున 10 యోజనాల దూరంలో ఒక నది ప్రవహిస్తుంది. అది ఎల్లప్పుడూ రక్తంలాగా ఎర్రగా ఉంటుంది. అది ఎక్కడ పుట్టిందో, ఎర్రగా ఎందుకు ఉంటుందో ఆ వివరాలన్నీ నాకు కావాలి అని అనే వరకు ధీరసింహుడు మళ్ళీ గడువు తీసుకుని ఉత్సాహంతో బయలుదేరాడు. అతను చాలా దూరం నడిచి వెళ్ళగా రక్తనది కనిపించింది. ఆ నదిని చూసి అతను ఆశ్చర్యం వేసింది. నది గట్టునే ఎంతో దూరం నడవగా నడవగా ఒక భయంకరమైన అరణ్యం కనిపించింది. అనేక భయోత్పాతాలు గడిచి ధీరసింహుడు ఎలాగైతేనే అరణ్యం చివరికి చేరుకున్నాడు. అక్కడ ఒక పర్వతం పైనుంచి రక్తనది ప్రవహిస్తున్నట్టు గమనించాడు. మెల్లగా ఆ కొండ ఎక్కాడు. కొండ శిఖరం చేరుకునే వరకు ఒక చిత్రమైన దృశ్యం కంటపడింది. ఒక పెద్ద కొలను, ఆ కొలను మధ్యన ఒక చెట్టు. ఆ చెట్టు కొమ్మలకి 100 స్త్రీ శిరస్సులు వేలాడుతూ ఉన్నాయి. అతను అమితాశ్చర్యంతో అక్కడనే కూర్చుని అటు చూస్తూ ఉండగా ఆ శిరస్సులు ధీరసింహుని చూసి పకపకా నవ్వాయి. ఇంతలో చీకటి పడింది. కానీ వెంటనే మాయా వెలుతురు ఆ ప్రదేశం అంతటా నిండి పట్టపగల్లాగా అయ్యింది. చెట్టు కొమ్మల నుంచి వేలాడుతూ ఉన్న శిరస్సులన్నీ ఒక్కటొక్కటిగా కొలనులోకి జారాయి. చిటికసేపట్లో ఆ శిరస్సులన్నీ ఉన్నాయో, సరిగ్గా అంతమంది స్త్రీలు కొలను గట్టు మీదకి వచ్చారు. అంతమందిలోనూ ఒక ఆమె మాత్రం చుక్కల్లో చంద్రునికి మల్లే అపురూప సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉన్నది. కొంచెంసేపట్లో కొలువు తీర్చి కూర్చుని ఉన్న ఆ స్త్రీలకు పరిచారికలు పంచపక్ష పరమన్నాళ్ళు పట్టుకువచ్చి వడ్డించారు. ఆ స్త్రీలు ధీరసింహుణ్ణి తమ బంతికి పిలిచారు. అతను వెళ్ళాడు. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ సరదాగా భోజనాలు చేశారు. తర్వాత వారు ధీరసింహుణ్ణి చుట్టూ ముగి తెల్లవారేదాకా నృత్య గీతాదులతో అతన్ని పరమశుణ్ణి చేశారు. తెల్లవారేసరికల్లా ఆ కన్యలందరూ మళ్ళీ శిరస్సుల్లాగా మారి ఎప్పటిలాగే చెట్టు కొమ్మలకి వేలాడసాగారు. ఇదంతా తనను ఆదరించిన ఆ కన్యలు చెప్పకపోతారా అనే నమ్మకంతో ఈ రక్తనది ఏమిటి, శిరస్సులేమిటి అని అతను వారిని ప్రశ్నించాడు. కానీ వారు ఎన్నిసార్లు అడిగినా ఇదంతా మాయా అని మాత్రం చెప్పి ఊరుకునేవారు. చీకటి పడగానే ఆ శిరస్సులు కన్యలుగా మారటం, ధీరసింహుణ్ణి విందు చేసి అతని నృత్య గీతాలతో తన్మయునిగా చేయటం, తెల్లవారేసరికి కన్యలు మళ్ళీ శిరస్సులుగా మారిపోయి చెట్టు కొమ్మలకి వేలాడటం ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. కానీ ధీరసింహుడు ఎంత ప్రాధాయపడినా వారు రహస్యం మాత్రం చెప్పలేదు. దీక్షాపరుడైన ధీరసింహుడు ఈ రహస్యం ఎలా తెలుసుకోగలమా అని తీవ్రంగా ఆలోచించుకుంటూ రాత్రి పగలు అనేక కొండలు దాటి వెళుతూ ఉండగా ఒక కొండ గుహలో తపస్సులో ఉన్న ఋషీశ్వరుడు కనిపించాడు. తను వచ్చిన పని ఈ మహాన్ భావుని వల్ల నెరవేరి తీరుతుందని ధీరసింహునికి మనసులో తట్టింది. 3 రాత్రుల్లో 3 పగళ్ళు అతను అలానే కదలక కూర్చుండే వరకు 4వ రోజున ఋషి కళ్ళు తెరిచి ధీరసింహుని పలకరించాడు. ధీరసింహుడు తన వృత్తాంతం అంతా చెప్పేసరికి ఋషి అరితంతో, ఓయి ధీరసింహ, నీకు కనపడిన స్త్రీలలో అందరికంటే అందమైన కన్య కమలాకరుడనే ఒక ఇంద్రజాలికుని కూతురు. యుక్త వయసులో ఆమె తనకు పెళ్లి కావాలని కోరింది. కానీ తండ్రికి ఇష్టం లేక ఆమె పైన కోపించి ఈ మాయానంతటినీ సృష్టించి చెలికత్తలతో సహా కూతురుని బంధించి వేశాడు. ఈ మాయను ఎవరైనా భేదించి కమలాకరుని చంపగలిగితే వాళ్ళకి ముక్తి ఉన్నది, లేకపోతే వారి గతి అంతే అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, మునీశ్వర, తమ దయ్యముంటే నేను ఇంద్రజాలికుని చంపివేసి ఆ స్త్రీలకు ముక్తి మార్గం చూపిస్తాను అనే వరకు ఋషి, అబ్బాయి, ఇందుకు నీవు తగిన వాడవని నాకు ముందే తెలుసు. నేను చెప్పబోయే మంత్రాన్ని జపించినంత కాలము నీ మీద ఏ మాయలు పనిచేయవు, నీకు విజయం చేకూరుతుంది, వెళ్ళు అంటూ ఒక రహస్య మంత్రం ఉపదేశించాడు. మునీశ్వరునికి భక్తితో నమస్కరించి ధీరసింహుడు రక్తనది ప్రవహించే పర్వతం వైపు వెళ్ళసాగాడు. కమలాకరుడు సృష్టించిన ఆ పర్వతము మాయా పర్వతమే. దానిమీద చెట్లు 360 రోజులు పచ్చగానే ఉంటాయి. పూల చెట్లు ఏటా ఏడాది పూస్తూనే ఉంటాయి. ధీరసింహుడు కొండ మీదకు వెళ్ళేసరికల్లా మాయా పులులు, మాయా సింహాలు గోంట్రు పెడుతూ వచ్చి అతని పైపడి మింగబోయాయి. ఆ మాయా పర్వతం మీద నుంచి ధీరసింహుని కాళ్ళు సూదంటు రాయికి వలె అంటుకుపోయి నేల నుంచి ఊడిరాలేదు. అప్పుడు ధీరసింహుడు గురువును తలుచుకొని ఒకసారి మంత్రం జపించే వరకు ఎక్కడ జంతువులు అక్కడే అదృశ్యమైపోయాయి. అతని కాలు నేల మీద నుంచి ఊడి వచ్చాయి. మామూలుగా నడవగలిగాడు. కమలాకరుడు తన మాయా కోటలో కూర్చుని పుస్తకం తెరిచి చూసేటప్పటికీ తను సృష్టించిన మాయను ఛేదించటానికి ధీరసింహుడు వస్తున్నాడని తెలిసింది. వెంటనే అతను సరిగ్గా తన కుమార్తెను పోలిన ఒక మాయాస్త్రీని సృష్టించి చెలికత్తెలతో సహా ధీరసింహుని వద్దకి పంపాడు. అక్కడ వాళ్ళు అనేక విధాల నాట్యం చేసే వరకు అతను, ఇదేమిటి, ఇప్పుడు చెట్టు మీద కనిపించిన ఈ కన్యలందరూ అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయాడు. ఆ మాయా కన్యలు వారి నాట్యంతో ధీరసింహుని ఆకర్షించి అతను సంతోషంగా ఉన్న సమయం చూసి అతని చేత రకరకాల పానీయాలు తాగించి అతను మత్తులో ఉండగా బంధించి కమలాకరుని వద్దకి తీసుకువెళ్లారు. పూర్వకాలంలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి బాధలు పెట్టినట్టుగా ధీరసింహునికి కమలాకరుడు అనేక కష్టాలను కలగజేశాడు. జ్వాలలు ఎగిసివచ్చే మంటల్లో పడివేయించాడు. ఎత్తైన పర్వతం మీద నుంచి కిందికి దొర్లించాడు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించడం వల్ల మంటలలో పడివేసిన ఒళ్ళు కాలలేదు. కొండ మీద నుంచి దొర్లించినా కొంచెం కూడా దెబ్బ తగలలేదు. చేసేది లేక కమలాకరుడు అతన్ని బందీకానులో పెట్టించాడు. బుద్ధిశాలి అయిన ధీరసింహుడు సుధాకరుడనే కాపలావాణ్ణి వశపరుచుకొని, ఓయే అబ్బాయి, నన్ను చేర విడిపించినావంటే కమలాకరుణ్ణి సంహరించి నిన్ను అతని రాజ్యానికి పట్టం కడతాను అనే వరకు ధీరసింహుని ప్రజ్ఞ ఇదివరకే తెలుసుకుని ఉన్న సుధాకరుడు అతన్ని ఖైదు నుంచి తప్పించి వేశాడు. తెల్లవారేసరికి ధీరసింహుడు జైల్లో నుంచి తప్పిపోయిన వార్త ఊరంతా వ్యాపించి కమలాకరుణ్ణి చెవిన పడింది. వెంటనే ఆయన పుస్తకం తెరిచి చూసి ముందు జరగబోయేదంతా తెలుసుకొని ధీరసింహుణ్ణి పట్టి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసి సుధాకరుడు తక్షణమే వెళ్ళి ధీరసింహుణ్ణి శరణుజొచ్చాడు. ధీరసింహుడు అతనితో, నీకు వచ్చిన భయం లేదు అని ధైర్యం చెప్పి కమలాకరుణ్ణి నివాసముని గురించి రహస్యాలు అడిగే వరకు అతను ఇలా చెప్పాడు. కమలాకరుడు నాస్తికుడు, కూర్బుడు, అసాధ్యుడు. అతను ఉండటానికి ఈ మాయాకోట మాత్రమే కాక ఈశ్వరుని జయించటానికి 30,000 అడుగుల ఎత్తున ఒక మాయా ఆకాశం నిర్మించి అందులో సూర్యచంద్రుణ్ణి నవగ్రహాలను సృష్టించాడు. శత్రువు తన పైకి దాడి వచ్చినప్పుడు ఇంద్రజిత్తు మోస్తరుగా కోట వదిలి మాయా ఆకాశంలోకి వెళ్ళి దాక్కుంటాడు, కనుక అతన్ని జయించటం ఎవరికీ సాధ్యం కావటం లేదు అని చెప్పాడు. ఇది విని ధీరసింహుడు, సుధాకర, దైవాన్ని నమ్మిన వాళ్లకు అసాధ్యం అనేది లేదు, అతని కోటకి దారి చూపించు, తర్వాత సంగతి చెబుతాను అంటూ సుధాకరుణ్ణి వెంటబెట్టుకుని అతను బయలుదేరాడు. దోవలో చిత్రమైన చెట్లు ఎన్నో కనిపించినాయి. వాటిని గురించి ధీరసింహుడు అడిగే వరకు, ఇవి నిజమైన చెట్లు కావు, కమలాకరుణి మాయ వల్ల మనుషులే ఇలా మారిపోయారు అని సుధాకరుడు చెప్పాడు. గురువును తలుచుకుని ధీరసింహుడు ఒక్కసారి మంత్రం జపించగానే ఆ చెట్లన్నీ మళ్ళీ మనుషులుగా మారిపోయి ధీరసింహుని వెంట బయలుదేరాయి. ధీరసింహుడు తన మీదకి వస్తున్నాడని తెలుసుకుని కమలాకరుడు యుద్ధం చేయటానికి సిద్ధపడి అప్పటికప్పుడే కొత్త కొత్త మాయలు ప్రారంభించాడు. అతని మాయలకు భూమి కంపించసాగింది. కటిక చీకటి అలుముకొన్నది. అందుచేత ధీరసింహుణ్ణి వెంటనున్న పరివారమంతా భయపడి కేకలు పెట్టారు. ధీరసింహుడు గురువును తలుచుకుని మంత్రం జపించే వరకు చీకటి విచ్చిపోయి మళ్ళీ వెలుగు వచ్చేసింది. భూమి కంపించటం మానివేసింది. కోపం కొద్ది కమలాకరుడు ఆగ్నేయాస్త్రం వేసి ఎగిసి వచ్చే మంటలను పంపించాడు. ధీరసింహుడు వారుణాస్త్రం ప్రయోగించి వర్షం కురిపించాడు. ఆ మంటలను ఒక్క క్షణంలో చల్లార్చాడు. అప్పుడు కమలాకరుడు ఒక పెద్ద మాయాపర్వతాన్ని ధీరసింహుని వీధికి వదిలాడు. అది తనని తాకకముందే ధీరసింహుడు తీవ్రంగా జపించే వరకు మంత్రమహిమ వల్ల ఆ పర్వతం వెంటనే తిరిగిపోయి కమలాకరుని సేనను హతమార్చింది. కమలాకరుడు మాత్రం కాస్తంతలో చావు తప్పి బతికాడు. చివరకు కసికొద్దీ కమలాకరుడు మాయాసర్పాలను వదిలిపెట్టాడు. ధీరసింహుడు గురువును తలుచుకొని గాఢమైన గారుడాస్త్రం ప్రయోగించే వరకు ఆ మాయాసర్పాలన్నీ ఎదురు తిరిగి కమలాకరుని సైన్యాన్ని కాటువేయవచ్చాయి. ఇక ధైర్యం చాలక కమలాకరుడు తన మంత్రశక్తి వల్ల అదృశ్యమైపోయాడు. ఇది చూసి మిగిలి ఉన్న సైన్యమంతా ధీరసింహుని పక్షం చేరిపోయింది. కమలాకరుడు తన మాయా ఆకాశంలో దాగి ఉంటాడని గ్రహించి ధీరసింహుడు దీక్షతో జపించే వరకు ఆ ప్రభావం వల్ల మాయా ఆకాశం ఫలఫలామంటూ విరిగి ఒక్కసారిగా కూలిపోయింది. కమలాకరుడు కొద్దో గొప్ప మిగిలినా అతని సైన్యాన్ని దాని కింద పడి చచ్చారు. ధీరసింహుడు అనుచరులతో పాటు ఆనందంగా కోటలో ప్రవేశించే వరకు అక్కడ ఎన్నో దివ్యమైన బంగారపు మేడలు, అందమైన పూల తోటలు కనపడినాయి. పోతే అక్కడ ఉండే బజారులో దొరకని వస్తువు అంటూ లేరు. అదేం చిత్రమో కానీ ఆ వస్తువులు అమ్మటానికి మనుషులెవరూ కనిపించరు. వీరసింహుని అనుచరులకు ఆకలి దహించుకుపోవటం చేత కంటికి నిండుగా కనపడిన మిఠాయి దుకాణాల మీద వారు ఎగబడ్డారు. కానీ కొంచెంసేపటికే వాళ్ళందరూ గిరిగిరా ఒళ్ళు తిరిగి కింద పడిపోయారు. వీరి పరిస్థితి చూసి ధీరసింహుడు, ఓహో, ఈ మిఠాయి తిన్నందువల్లే వీరు పడిపోయి ఉండాలి, అది బహుశా మాయా మిఠాయి కాబోలు అని తలచి దగ్గరనే ఉన్న ఒక కొలనులో నీళ్లు తెచ్చి మంత్రించి ఆ మంత్రజలం వారిపైన చల్లే వరకు అందరికీ తెలివి వచ్చింది. కలకాసి లేచినట్టుగా అందరూ గభీమని లేచి కూర్చున్నారు. ధీరసింహుడు మంత్రజలం చల్లిన తర్వాత ఆ ప్రదేశమంతా పవిత్రమై కమలాకరుని మాయలో మచ్చుక్కైనా లేకుండా పోయాయి. ధీరసింహుడి వాగ్దానం ప్రకారం సుధాకరునికి పట్టం కట్టాడు. తర్వాత పర్వతం సమీపాన కొలను వద్దకు వెళ్ళి ఆ కన్యల శిరస్సులో వేలాడుతున్న చెట్టు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని కొంతసేపు మంత్రం జపించే వరకు సరోవరము లేదు, వృక్షము లేదు, కన్యలు మాత్రం ధీరసింహుని ముందు నిల్చుని ఉన్నారు. అతను కమలాకరుని కూతురుతో, అమ్మాయి, నీ తండ్రి చాలా దుర్మార్గుడు. నిన్నే కాకుండా నిరపరాధులైన ఎంతోమందిని అకారణంగా హింసించాడు. కనుక అతన్ని చంపవలసి వచ్చింది. నీ కష్టాలు గట్టెక్కినాయి. నీ ఇష్టం వచ్చిన వారిని వివాహం చేసుకుని సుఖంగా ఉండు అని చెప్పి వారిని అందరినీ కోటకు చేర్చాడు. ఇంద్రజాలకుని కూతురు సుధాకరుని వరించి పెళ్ళాడి సుఖంగా ఉంది. అప్పటి నుంచి ఆ నదిలోని నీరు నీటికి మళ్ళీ స్వచ్ఛంగా పారటం మొదలుపెట్టింది. ధీరసింహుడు తనకు మంత్రం ఉపదేశించిన గురువు వద్ద సెలవు తీసుకుని సులోచన ఉండే నగరానికి బయలుదేరాడు. అతను వచ్చినట్టు తెలియగానే సులోచన రెండు కుర్చీలు వేయించి ధీరసింహుణ్ణి ఎంతో గౌరవించింది. అతను సావకాశంగా తను చూసి వచ్చిన వృత్తాంతం అంతా చెప్పగా ఆమె సంతోషించి, అవును, ఇప్పుడు ఆ నదిలో నీరు ఎర్రగా కాకుండా నిర్మలంగా ఉన్నట్టు తెలిసింది కూడాను. నీవు చెప్పిన పని యథార్థములే అని ఒప్పుకుని రేపటి రోజున మూడో ప్రశ్న చెబుతాను అని చెప్పి ధీరసింహుణ్ణి సాగనంపింది. మరి రేపటి రోజున మూడో ప్రశ్నకి ధీరసింహుడు జవాబు చెప్పగలదా? ఏం జరుగుతుందో రేపటి కథలో చూద్దాం. మీ జవెల్లి.